25 మినిట్స్ లో దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఆ మాట విని లాస్ట్ లో ఒక ప్రేయర్ చేసుకుని మనం అందరం వెళ్ళిపోదాం. కంగారు పడట్లేదు కదా. నేను అందమైన ఇల్లు కట్టుకున్నాను, గోడ చక్కగా పాలరాతితో గోడ కట్టించుకున్నాను, అంతా పాలరాయే, చాలా కాస్ట్లీ. చాలా మంది వచ్చి చూస్తున్నారు నా ఇంటిని చూసి చాలా బాగుందని అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు. నా ఇంటిని చూసి చాలా మంది పొగుడుతున్నారు కూడా, మీ ఇల్లు చాలా బాగుందనేసి. ఒక అధికారి వచ్చాడు, అంటే భూములు అవి చెక్ చేస్తారన్నమాట. అంటే భూములు ఏం ఉంటాయో కొన్ని చెక్ చేసినప్పుడు వాళ్ళు తెలుస్తాయి. నా ఇంటి మధ్యలో ఒక బంగారు గని ఉంది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నా ఇంటిని తవ్వుతానా తవ్వడం మానేస్తానా? చాలా కష్టపడి చాలా అందంగా కట్టించుకున్నాను, చాలా మంది వచ్చి నా ఇంటిని పొగుడుతున్నారు, ఇప్పుడు తవ్వాలా వద్దా? ఈ మాట ఎందుకు చెప్పాను తెలుసండి? క్రైస్తవుడిగా నేను నా హృదయం చాలా బాగుంది అనుకుంటాను, కానీ దేవుడు తవ్వితే మన హృదయాన్ని చాలా విలువైన ఉంటాయన్నమాట. సో నేను నైట్ మెడిటేట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మనం క్రైస్తవత్వంలో చాలా అందంగా ఉన్నాం అనుకుంటాం, కానీ దేవుడు మనకు ఒక గుణపం కానీ ఏదైనా ఇచ్చి తవ్వుకోవాలంటే మట్టుకు చాలా బయట కనబడతాయి. వాటిలో నుంచే క్రైస్తవులుగా మన నుండి నేను ఒక 10 విషయాలు రాశాను. 10 నేను చెప్పాను లేండి, అంటే మన ఫీలింగ్స్, అంటే మనం దేవునితో ఏ విధంగా ఫీల్ అవుతాం. మనం నోరుతో మనం బయట క్రైస్తవులతో మనం చెప్పాం, కానీ మన హృదయం మట్టుకు 24 అవర్స్ అంటే రోజు కూడా అలాగే ఆలోచిస్తుంది. చెప్పమంటారా ఏంటో చెప్తాను. ప్రభా వాటం చాలు ప్రభా, ఇంకెంతకాలం ఓడిపోలు చెప్పు, నీ దగ్గరకు వస్తేనే ఉన్నాము, అంత వాటమే. లేదా మీకు ఆ ఫీలింగ్స్ లేవు అన్నలు చేయొద్దండి, అందరికి ఉన్నాయా? కానీ నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు తెలుసా? ఎప్పుడైనా గమనించావా ఎందుకు ఓడిపోతున్నారు? తెలీదా? అతను ద్వారా విజయం పొందుకుని ఉన్నావని దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఓడిపోతున్నాను అన్నప్పుడు దేవుడు నాతో అన్నాడంటే, నా దగ్గర విజయం పొందుకుని ఉన్నావని వెనుకోలేకపోతున్నావు కాబట్టి నువ్వు ఓడిపోతున్నావు అని అనుకుంటున్నావు అన్నమాట. చెప్పండి ఇప్పుడు బయటి, నీ ద్వారా దేవుడు విజయం ఇచ్చాడా లేదా? నీకు ఇవ్వాల్సిన విజయం ఇచ్చాడా లేదా? కానీ నువ్వు ఓడిపోతున్నావు అన్న ఒక ఆలోచనలు ఉండబట్టే విజయానికి కావాల్సిన ఒక అడుగులు ముందుకు వేయలేకపోతున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకోటి చెప్పమంటారా? ఏమీ జరగట్లేదు లేదా? లేదన్నది చేయొద్దండి, నేను చెప్పిన వెంటనే లేదు అనండి. ఒకసారి ఎవరైనా సరే ఎవరనరా, ఏది జరగట్లేదు అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీకు మంచి రక్షణ ఇచ్చాను కదా. ఆ ఫీలింగ్స్ ఎవరికైనా ఉన్నాయా? ఏమీ జరగట్లేదు అని ఆలోచన నాకు వచ్చినప్పుడు, నా గుణపం పెట్టుకుని నేను తవ్వుతున్నప్పుడు ఒక రాయి కనబడ్డది. ఆ రాయి ఏంటి తెలుసా? నా ఇల్లు, ఇంకో ఇల్లు కట్టుకోవడానికి నీకు రక్షణ ఇచ్చాను కదా అన్నాడు. మళ్ళీ పట్టుకొని మళ్ళీ తవ్వడం మొదలుపెట్టాను. ప్రభా ఇంకెంతకాలం విశ్వాసం ఉంచాలి? ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే విశ్వాసం ఉంచాడు, నా సహోదరి దగ్గరికి వెళ్తే విశ్వాసం ఉంచా అంటాడు, ఎక్కడికి వెళ్ళిన విశ్వాసం ఉంచా అంటాడు. ఇంకెంతకాలం ప్రభా విశ్వాసం ఉంచాలి? లేదా ఉందా? లేదా? లేదన్నా చెయ్యొద్దని పర్లేదు, ఉంది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నా కన్నులతో చూడు. చెప్పండి ఇప్పుడు, ఇప్పుడు నేను తవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఇంకో రాయి దొరికింది. ఇప్పుడు నా కన్నులతో చూడనగానే ఆ రాయి తీసుకొచ్చి కూడా పక్కన పెట్టాను, ఇంకో ఇల్లు కట్టుకోవడానికి. అంటే నా ఇల్లు, ఎందుకు నా అందమైన ఇల్లు నేను కట్టుకోవడం మొదలు పెట్టాను, కానీ నేను తవ్వుతూ మొదలు పెడుతున్నప్పుడు నాకు కొన్ని రాళ్ళు వచ్చాయి, ఆ రాళ్ళు పేర్చుకుంటే అదే క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకోవడం అని అర్థం. మళ్ళీ ఇంకా తవ్వాను, ఇంకేమైనా కనబడతాను. నాన్నలందరూ విడిచెళ్ళిపోతున్నారు ప్రభా, నేను నమ్ముకోవడం వల్ల అసలు నాన్న వాళ్ళు ఎవరు ఉండట్లేదు, అందరూ నన్ను విడిచెళ్ళిపోతున్నారు. లేదా మీకు ఆ ఫీలింగ్ ఉందా? ఉన్నవాళ్ళందరూ నవ్వండి గట్టిగా. అనేకులు సంపాదించుకోవడానికి నీ అన్నవులు అందరూ వెళ్ళిపోతారు. చెప్పండి ఇప్పుడు, అతను ద్వారా అనేక ఆత్మలను సంపాదించుకోవడానికి నీ అన్నవాళ్ళు అందరూ బయటకు వెళ్తారు, కానీ తర్వాత వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఇంకో రాయి దొరికిందా లేదా? నవ్వుతుంటే చక్కగా మంచి మంచి రాళ్ళు దొరుకుతాయి. ఇంకా ఆశ్చర్యించబడలేదు ప్రభా, ఆ పక్కోళ్ళు చూస్తావా? ప్రార్థన చేసినట్టు ఉద్యోగం వస్తున్నాడు, ప్రార్థన చేసినట్టే పెళ్లి అయిపోయినాడు, ప్రార్థన చేసినట్టు అన్ని జరిగిపోయాట, కానీ నాకు ఇంకా ఆశీర్వాదం రాలేదు ప్రభా. లేదా తవ్వుతుండు ఇంకో రాయి దొరికింది. ఆ రాయి ఏంటో తెలుసా? నేనే నీకు ఆశీర్వాదం కొంటప్పుడు ఇంకేం ఆశీర్వాదం కావాలి? ఇప్పుడు ఈ రాయి దొరికింది, పక్కన పెట్టాను. చివరిగా చెప్తున్నాను, నేను ఎందుకు పనికిరాని వాళ్ళగా ఉన్నాను ప్రభువా? నీ దగ్గరికి వచ్చాను కానీ ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాను? లేదా మీకు ఆలోచన? మొన్న కాక మొన్న వచ్చిన వాళ్ళందరూ ప్రసంగాలు చేస్తున్నారు, వాళ్ళు శుభవార్త చేస్తున్నారు, మేమేం చెప్పట్లేదే, మేము వచ్చి కేవలం వింటున్నామే అని ఉందా లేదు మీకు? నువ్వు అనుకుంటున్నావు పనికిరానివాడుగా, కానీ నీవున్న స్థలములో ప్రసంగం చేసే వాళ్ళకన్నా నువ్వు ఉన్నతంగా పనికొచ్చే ఒక పాత్రవి. నువ్వున్న ప్రదేశంలో దేవుడికి కావలసిన పనికొచ్చే పాత్ర. కానీ నువ్వు ఎప్పుడు అనుకోక, నాకు ఇంకో రాయి దొరికింది. చూడండి, మన జీవితంలో ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే ఒకరోజు నువ్వు దేవుని దగ్గర కూర్చొని తవడు మొదలు పెట్టుకుని వెళ్తుంటే పెద్ద పెద్ద తప్పులు వెతకద్దు, కానీ నీ విశ్వాస జీవితంలో, నీ భక్తి జీవితంలో నీకు కావాల్సిన కొన్ని రాళ్ళు కొన్ని ఉంటాయి. ఆ మాటలు తీసుకున్నప్పుడు కొన్ని రాళ్ళు వస్తాయి. ఆ రాళ్ళు తీసుకొచ్చి నువ్వు కట్టుకుంటే ఆయన క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకుంటాం అన్నమాట. ఒక విషయం లాస్ట్లో మీరు ఒక విషయం చెప్తాను. ఇన్ని నేను మొత్తం చెప్పిన విషయాల్లో 7 నాకు మొత్తం 20 వచ్చాయండి. నేను ఒక 7 చెప్పాను, దేవుని చిత్తం అయితే నెక్స్ట్ టైం మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ విషయం చెప్తాను, ఓటమి చాలు దేవా. ఉందా లేదా? నేను ఓడిపోతున్నాను ప్రభు, ఇంక నేను ఓడిపోలేను, దయచేసి నాకు మీరు నాకు విజయం ఇస్తేనే కానీ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నోళ్ళు ఉంటాను లేదా? యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తామంటే జీవితంలో ఓడిపోతున్నాం కాబట్టి విజయం పొందుకోవడానికి యేసుక్రీస్తు దగ్గరకు వస్తాం. కానీ ఇంకా ఓడగొట్టాలని దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు యుద్ధం చేయకుండా అతను యుద్ధం చేయాలనుకోవడం అన్నమాట. కానీ మన జీవితంలో ఎప్పుడు కూడా ఓడిపోతున్నప్పుడు మనం అనేక యుద్ధాలు చేస్తుంటాం. మన ఆలోచనలతో, మన జ్ఞానంతో అనేక యుద్ధాలు చేసి ఆ యుద్ధము ద్వారా దేవుని విజయం పొందుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు చేస్తున్న యుద్ధములో ఎందుకు పనికిరానకంట, నిన్ను వ్యర్థుడిగా ఎందుకు పనికిరానుడి కింద చేసి అప్పుడు అతను నీ ద్వారా యుద్ధం చేయడం అనేది దేవుని యొక్క నీతి మాట. ఒక విషయం చెప్తాను చూడండి, పౌలు తన ఆత్మతో రాసినప్పుడు ఒక మాట అన్నాడు. అలా మనం అనుకోగలమా? సంఘానికి రాసినప్పుడు, రోమీల సంఘానికి రాసినప్పుడు పౌలు తన ఆత్మతో ఒక మాట మాట్లాడాడు. పౌలు మాట్లాడిన మాట మనం మాట్లాడగలమా, మాట్లాడలేమా చెప్పండి? పౌలైన దేవుడా? దేవుని సేవకుడు, దేవునితో ఏర్పరచబడిన, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మనం ఎవరు? దేవునితో పిలవబడిన వారు, ఏర్పరచబడిన వాళ్ళమే. కానీ పౌలు ఒక మాట అన్నాడు, ఆ మాట మనం అనలేమా? అనగలం. అనడానికి నీకేం కావాలి? ధైర్యం కావాలి. నేను ఓడిపోతున్నాను అనుకోకూడదు. ఆ ఓటం వెనక పౌలు ఆ ఉద్దేశం ఏమన్నాడో అని మనం ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు నీకు ఒక ధైర్యం వస్తుంది, అప్పుడు ఒక రాయి దొరుకుతుంది నువ్వు క్రీస్తున్న బండ మీద ఇల్లు కట్టుకోవడానికి. చెప్తున్నాను చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:35 మనిషి ఎన్నాట్ల గురించి, మీరు ఈ వాక్యం ఇంటికెళ్ళి చదువుకోండి, మనిషి ఎన్నాట్ల గురించే కదా పోరాడుతున్నాడు, అవునా కదా? ఈటి గురించే కదా యుద్ధం చేస్తున్నాడు, ఇవి సంపాదించుకోవడానికే కదా గెలవాలనుకుంటున్నాడు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? నన్ను ఎడబోయదు ఇవన్నీ నేను అంటున్నాడు. అంటే మనమేం పోరాడుతున్నాము, మనం ఎక్కడ ఓడిపోతున్నాం అనుకుంటున్నాము? ఆత్మ సంబంధమైన విషయాలు, దేవుని పక్షమైన విషయాలు చూడడం మానేసి భౌతికమైన విషయాలు, ఆత్మపక్షమైన విషయాలుగా తీసుకుంటూ నేను ఓడిపోతున్నాను ప్రభా, నేను ఓడిపోతున్నాను ప్రభా, నాకు విజయం రావట్లేదు ప్రభా, నేను ఇంతకాలం ఈ ప్రార్థన చేసి నాకు ఈ విజయం ఎందుకు రావట్లేదు ప్రభా అని నువ్వేం చేస్తున్నావంటే భౌతికమైన విషయాలు స్పిరిచువల్ లైఫ్ లో తీసుకొచ్చి దేవుణ్ణి చూడడం మొదలు పెడుతున్నావు. ఇక్కడ పౌలు ఏమన్నాడు? ఏది నీ దగ్గర నుంచి ఎడబాయలేనిది అన్నాడు. అంటే ఏంటి? దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏ ఓటము కూడా నేను విడదే. ఈ లోకంలో నువ్వు ఓడిపోతూ ఉండొచ్చు, ఏది పొందుకోకుండా ఉండొచ్చు, కష్టం మీద కష్టం నీ మీద వెంటాడుతూ ఉండొచ్చు, ఒక ఆలోచన నేను కొట్టచ్చు, వడ్డీకి తీర్చవచ్చు, కానీ అది మళ్ళీ అదే వెళ్ళ వెనక్కి వెళ్ళిపోద్ది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నిన్ను ఎడబోయనని చెప్తున్నాడు. అంటే నిన్ను ఎప్పుడు ఎడవను, వీటి గురించి ఆలోచించి నువ్వు ఓడిపోతున్నావు అనుకుంటున్నావు, కాదు నువ్వు ఓడిపోలేదు. నువ్వు తవ్వుతే ఒక రాయి దొరుకుతుంది, అదే క్రీస్తన బండ. ఆ బండను నువ్వు పట్టుకుంటే, ఆ బండ మీద ఇల్లు కట్టుకుంటే నువ్వు ఏ విషయాల్లో పడిపోతావు? ఏ గాలి వచ్చి నిన్ను కొట్టగలదు? ఏ సునామీ వచ్చి నిన్ను తాకగలదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఫిజికల్ అనే విషయాలు తీసుకొచ్చి ప్రభు నేను ఓడిపోతున్నాను, నా ప్రార్థన నా భర్త మారట్లేదు, నా పిల్లలు మారట్లేదు అని కాదు. కానీ నువ్వు చేయవలసింది క్రీస్తు అనే బండను నీవు తీసుకుని, ప్రభు నేను విశ్వసించి ప్రార్థన చేస్తాను, ఉపవసించి ప్రార్థన చేస్తాను అని దేవుడు నీకు సంఘంలో నేర్పించిన మనుషుల ద్వారా మాట్లాడే మాటలు నేర్చుకుంటూ నీ ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు నీకు సమస్య అనేది నీ దగ్గర ఓటం అనేది కనబడదు, అన్ని విజయాలుగానే కనబడతాయి అన్నమాట. మనుషులుగా మనం ఏం ఆలోచిస్తామంటే ఓడిపోతున్నాం అనే మాట ఫిజికల్ గా తీసుకున్నప్పుడే ఓడిపోతావు. కానీ స్పిరిచువల్ గా చూసినప్పుడు మన అందరం విజయం పొందుకుని ఉన్నాం. ఎందుకు? నీ పక్షాన్ని దేవుడు ఇప్పుడు విజయం ఇచ్చిస్తున్నాడు. సో మనందరికీ బైబిల్లో క్యారెక్టర్ని చూస్తాను చూడండి. రెండో దినవృత్తాంతంలో 20:3 ఒకసారి చదవండి. రెండో దినవృత్తాంతాల్లో 20:3 అందుకు అలా భయపడి యెహోవా విచారించుటకు మనస్సు నిలుపుకొని. నీకు భయం ఎప్పుడైతే పడుతుందో నీ మనస్సు నిలవదు, చాలా రకాలుగా ఆలోచిస్తుంది, ఎవరినో వెతుకుతుంది, ఎవరు గొప్పగా మాట్లాడతారో ఆ వ్యక్తుల యొక్క మాటల గురించి వెతుకుతుంది, నీ పరిస్థితుల గురించి వెతుకుతుంది, ఎక్కడి నుంచి సహాయం పొందుకుంటుందో వెతుకుతుంది, కానీ నీ మనసు అక్కడ నిలవదు. కానీ ఇక్కడ యెహోషాపాత్ ఏం చేస్తాడంటే ఫస్ట్ తన మనసును అటు ఇటు తెప్పకూడదు, దేవుని దగ్గర నిలపడానికి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇక్కడ పరిస్థితి ఏంటండి, కుటుంబం మీద వస్తుంది నీకు, నీ పరిస్థితుల మీద నీకు వచ్చేస్తున్నాయి, ఫ్యూచర్ గురించి నీకు ఆలోచనలు వస్తున్నాయి, నీ కుటుంబం చూస్తే నీకు వ్యతిరేకం అవుతుంది, పరిస్థితుల్లో నీకు ఇష్ట నీకు అనుకూలంగా ఎక్కడ రావట్లేదు, అంతా ప్రతికూలంగానే మారిపోతుంది, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా. అదే ఇక్కడ యెహోషాపాత్ ఏం చేస్తున్నాడంటే మనసులో ప్రతి ఒక్క భయాందోళనలు ఉంటాయి, భయాందోళనలు బట్టి మన మనసును నిలపలేము, కానీ నిలపడానికి ఎక్కడ తీసుకుని వెళ్ళాలి, దేవుని యుద్ధకు తీసుకుని వెళ్ళాలి. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర తీసుకెళ్తామో దేవుడు ఒక మంచి ఆలోచన చెప్తాడు. మనుషుల దగ్గర చెప్పామనుకో, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారనుకో, నాకు కొంత జ్ఞానం నేను బోధిస్తాను, నాకున్న జ్ఞానంతో నీకు కొన్ని విషయాలు చెప్తాను, కానీ అది దేవుడి మాట అయితే కాదు. అవి తీసుకొచ్చి బైబిల్లో ఉన్నదా లేదా చూసుకుంటూ దేవుడు ఆ పరిస్థితులు ఏం చేస్తాడో, అక్కడున్న బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ ఏం చేస్తారో అని పరీక్షించుకున్నప్పుడు అప్పుడు నేను అది చేయడానికి ఇష్టపడతాను. మనుషుల దగ్గరికి వెళ్ళండి, నాయకుల దగ్గరికి వెళ్ళండి, తెలుసుకోండి, కానీ అదే మనసునే దేవుని దగ్గర నిలిపానా లేదా అని ఒక పరీక్షించుకుంటే చాలా వరకు దేవుని దగ్గర మనం నిలపంగానే పరిస్థితులు వచ్చినప్పుడు పరిస్థితులకు అనుకూలంగా మనుషుల సహాయం గురించి, ధన సహాయం, డబ్బుల గురించి, లేకపోతే ఇంకేం నీకు ఎలా దొరుకుతుందో ఆ విధంగా వెళ్ళడానికే భయపడతామాట. నువ్వు ఎప్పుడైతే అలా భయపడతావో నీ హృదయంలో ఓటమి అనే భయం స్టార్ట్ అవుద్ది. నువ్వు దేవుని దగ్గర ఎప్పుడైతే నిలవలేవో అప్పుడు నీకు స్టార్ట్ అవుద్ది ఓటమి, అయ్యో నేను ఓడిపోతున్నాను ప్రభు అనేసి స్టార్ట్ అవుద్ది. అంతేగా నువ్వు క్రీస్తు అనే బండను తీసుకోలేవు, నువ్వు తవ్వుకోలేవు. నువ్వు తవ్వుకుంటేనే క్రీస్తు యొక్క బండ వస్తుంది, కానీ నీ పరిస్థితులను బట్టి నిలపులు, నీ ఆలోచనలన్నీ ఎటో వెళ్ళిపోతే, అంటే మనిషి ఆలోచనలు అంటే ప్రాకారం లేని గోడలు అంటది, అంటే ఇక్కడ నుంచి నేను అమెరికా ప్రెసిడెంట్తో భోజనం చేస్తున్నట్టు ఆలోచించగలను, ఆలోచించలేను, అంటే అంత దూరం వెళ్ళిపోతాయమాట. సో నువ్వు చేయవలసింది ఏంటంటే నీ మనస్సును దేవుని దగ్గర నిలిపి ఉంచాలని దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు. చూడండి, తన మనస్సు నిలిపినప్పుడు ఏమొచ్చింది తనకు ఆలోచన, మీరు ఆ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థం, అది ఏమొచ్చింది, ఉపవాసము ఆచరించవాలని వచ్చింది. చూడండి ఒకసారి, ఉపవాసం అనే పదానికి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు అక్కడి నుంచి కొత్త నిబంధనకు వద్దాం. యేసు తన 12 శిష్యులతో వెళ్ళి మార్కు సువార్త 9 వెళ్దాం ఒకసారి. ఒకసారి చదవండి, మార్కు 9:29. ఒకసారి ఆలోచించండి, అక్కడ సందర్భం మీరు కొన్ని సంవత్సరాలు మనం చర్చకొస్తున్నాం కాబట్టి ఆ విషయాలు మనం బాగా అవగాహన ఉంది కాబట్టి దాంట్లో నుంచి మనం ఒక విషయాన్ని మనం గమనిద్దాం. యేసు 12 శిష్యులతో వెళ్తే ముగ్గురునే తీసుకెళ్ళి, మిగతా వాళ్ళని తీసుకెళ్ళాడా? ఎందుకు ఉంచేశాడు మిగతా వాళ్ళని? నేను ఆలోచించి మిగతా వాళ్ళు ఒక నేనైతే నేనేం చేయాలని ఉంచాడు. ముగ్గురునే తీసుకెళ్ళాడు, ఇష్టమైన వాళ్ళు ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు, మిగతా వాళ్ళని ఉంచేశాడు 9. ఇప్పుడు నేనేం చేస్తానంటే వాక్యం చదివినప్పుడు 9 ఒక నేనున్నాను. యేసు వాళ్ళ ముగ్గురినే ప్రేమించాడు, నన్నే విడిచిపెట్టిస్తాడు, వస్తా రావా. అంటే అక్కడున్న క్యారెక్టర్స్లో నేను ఆలోచించడం మొదలు పెడుతున్నప్పుడు అప్పుడు నేను ఆ క్యారెక్టర్స్ ఎలాగ ఆలోచిస్తారో అలా ఆలోచించి అసలు యేసు ఎందుకు విడిచిపెట్టాడో యేసు దగ్గరికి వెళ్ళి ఆలోచించడం మొదలు పెట్టాను. యేసు ఎందుకు విడిచిపెట్టాడు తెలుసా? అసలు అంటే బైబిల్లో రాయలేదు, కానీ దేవుడు నా హృదయానికి ఏం చెప్పాడంటే ఎందుకు విడిచిపెట్టాడంటే అక్కడ ఒక అవసరం ఉంది, ఒక తండ్రి కుమారుడు తీసుకుని వస్తాడని. నేను కొండ మీదకి వెళ్ళి ఈ ముగ్గురు నేను తీసుకుని వెళ్ళి వీళ్ళకెళ్ళి చూపించాలి, ఒక రూపాంతరం దగ్గర చెందాలి, కానీ ఒకరికి నీడ అవసరం ఉంది, ఆ అవసరత గురించి నన్ను ఉంచాడు. కానీ నేనేం చేస్తాను అక్కడ అపనమ్మకం బట్టి నేను ఏం చేయలేకపోయాను, కార్యం చేయలేకపోయాను. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, వచ్చి ఉపవాసం ఉండండి. ఒక ఓటమి నీకు వస్తుంది అంటే ఉపవాసం అనేది ఒక విజయానికి ఒక మెట్టు. నువ్వు ఎన్ని మెట్లు ఎక్కుతావో, ఎన్ని ఉపవాసాలు ఉండి ఒక విజయాన్ని పొందుకో, ఎన్ని మెట్లు ఎక్కుతావో అన్ని విజయాలు నీకు వస్తాయన్నమాట. ఉపవాసం అనేది ఏంటంటే ఒక విజయానికి దేవుడు ఇచ్చిన ఒక మార్గం, ఒక మెట్టు. అది నువ్వు ఎక్కుతున్న కొలది నీ విజయం నీకు ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చేస్తాడు. ఉపవాసం అనేది అంత ప్రాముఖ్యతైన విషయం అన్నమాట. అందుకే ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటారు, మామూలు ప్రేయర్స్ అంటారు, ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటారు. అంటే ఉపవాసించి దేవుణ్ణి ఆరాధించడం, ప్రార్థించడం అని. ఉపవాసించడం వల్ల మన శరీరంలో బలహీనతలు పోతాయి, మన శరీరంలో కొన్ని దైవానికి అయిష్టమైన ఆలోచనలు పోతాయి. ఉపవాసించడం వల్ల మనకి కావాల్సిన వ్యక్తులు రక్షించబడడానికి ఒక మార్గాన్ని వెంచుకోని వారుగా అవుతాం, దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకున్న వారుగా ఒక అవకాశాన్ని ఉపవాసం ద్వారా మనం పొందుకుంటాం అన్నమాట. చూడండి, అక్కడ ఉపవాసం ద్వారానే జరుగుతుంది అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అదే ఇక్కడ కూడా యెహోషాపాతు ఏం చేశాడు, ఉపవాసమే దేవుని దగ్గర నుంచి ఒక మంచి ఆలోచన చేస్తాడు. ఎప్పుడు తన మనసు ఎప్పుడైతే నిలుపుకోగలిగాడో అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, అమ్మ నీకేం కష్టం వచ్చినా సరే ఏం చేయాలి తెలుసా, సింపుల్ గా బైబిల్ ప్రకారంగా ఏం చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చర్చిలోనే కాదు, నీ ఇంట్లో నువ్వు దేవునికి ఉపవాసం ప్రకటించు. నీ యొక్క నాలుగు గోడల గదుల మధ్య ఉపవాసం ప్రకటించు. అదే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అది నువ్వు ఎప్పుడైతే కోరుకొని నువ్వు దేవునితో సహవాసం మొదలు చేయడం మొదలు పెడతావో, అప్పుడు విడుదలలో నీ ద్వారా దేవుడు చేస్తాడు. ఎవరి ద్వారా చేయాలనుకోవట్లేదు, నువ్వు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తివే. దేవుడు నన్ను ఇక్కడ కూర్చున్న పెద్ద పెద్ద పాస్టర్స్ ఎలాగైతే రక్తాన్ని ఇచ్చి కొన్నాడో అదే రక్తంతో నువ్వు కొనబడ్డావు. అంతేగాని అతీతమైన శత్రులం కాదు, అతీతమైన బతిహీనులు మీరు అసలే కాదు. కానీ మీరు చాలా విలువైన వాళ్ళు. ఎంత విలువైన వాళ్ళు అంటే, మీకు మనసు నిలిపుకొని దేవుని దగ్గర నుంచి ఒక ఆలోచన తెచ్చుకోవడం వల్ల మీరు విలువైన వారుగా మారుతారు. దేవుని మీ హృదయాన్ని మనం తవ్వుకుంటాం. అంటే మనకి అందమైన ఇల్లు అనుకోండి, తవ్వుకోవడం మానేసం అనుకోండి, తవ్వుకుంటేనే నీకు అందమైన ఒక రాళ్ళు దొరికితే అది స్థిరమైన పునాది ముందు కట్టుకుని ఇల్లు కట్టుకోగలుగుతుంటామన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆ ప్రయత్నం చేయగలుగుతుంటామో అప్పుడు దేవుడు నీకు ఓటమి అనే ఆలోచన ఉండదు, కానీ క్రీస్తు పక్షమైన విజయం అనే ఆలోచన నీ మనసులో మెదలాడుతూ ఉంటుంది. ఉపవాసం ద్వారా ఇవన్నీ మనం సాధించగలమని దేవుడు స్పష్టంగా బైబిల్ మాట్లాడుతున్నాడు. చూడండి, ఏదైనా సరే ఒక బలహీనత దేవుని దగ్గర ఒక కష్టం ఓడిపోతున్నప్పుడు యథార్థంగా మాట్లాడాలి. ఎలా ఓడిపోతున్నావు, ఎలా ఈ పరిస్థితి నుంచి నాకు నా భర్త మారట్లేదు తాగుపోతానుకో వస్తున్నాడు, ఆ సమయంలో తన మీద మనకు కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, చిరాకు వస్తుంది, వీడితో నేను కాపురం చేయాలనిపిస్తుంది, ఇసుకొచ్చే కొడుకు రావచ్చు, అసలు వినే మనసులే రావచ్చు నీ చుట్టూ. కానీ ఆ రోజు నువ్వు ఒక మనసు నిలుపుకుంటూ దేవుడు ఒక మాట ఏం చెప్తాడు తెలుసా, ఏం చెప్తాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయరా తల్లి అని చెప్తాడు. నాలుగు గోడల మధ్యలోకి వెళ్ళిపోరా, ఎవరు కనబడద్దురా, ఆ రోజు నీ గదిలోకి వచ్చి నేను కూర్చుంటాను కదా, ఒక మల్లటి స్వరాన్ని నీకు వినిపిస్తాడు. అంతేగాని నువ్వు ఏదో జరిగిపోతుంది పరిస్థితులు చూస్తే, అయ్యా ఎంతకాలం నేను ప్రార్థన చేస్తూ ఓడిపోవాలని నువ్వు అనుకుంటే ఎప్పటికీ ఓడిపోతావు. ఓటమి దేవుడు నీకు ఇవ్వలే. ఆల్రెడీ నువ్వు తవ్వుతే క్రీస్తు అని ఒక రాయి ఇస్తాడు, రాయి మీద కూర్చొని మోకరించి నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. క్రీస్తు అనే రాయి మీద, క్రీస్తు అనే బండ మీద దేవుడు అంత మంచి ఆలోచన మనకి ఇస్తాడు. అంటే ఆ విధంగా తవ్వుకోవడం నన్ను నేర్చుకుంటే దేవుడు మంచి ఆలోచన ఇస్తాడు. చూడండి, నిర్గమకాండం 14:14 తీయను. ఏం చెప్తున్నాడు మీతో ఇప్పుడు, ఏం చెప్తున్నాడు మీతోటి చెప్పండి, మీ అనే పదంలో నా అని పెట్టండి. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, ఊరుకుండడం అంటే ఏంటి, సమస్యను చూసి ఆందోళన చెందడం కాదు, పరిస్థితులను చూసి భయపడడం కాదు, ఊరుకొని ఉండి సహాయించడం. మీకు చిన్న టెస్టిమని చెప్తాను నేను, సాక్ష్యం. మాలతి అని చెప్పాను కదా, ఇందరు మార్నింగ్ మనం ప్రేయర్ చేస్తాం కదా, ఆమె క్యాన్సర్ పేషెంట్. ఆమె డాక్టర్స్ ఏమన్నారంటే ఆమె దగ్గరే చెప్తారు చనిపోతారు, 32 ఇయర్స్, సీజ్ యంగ్ చిన్న చైల్డ్స్, చక్కగా క్యూట్ గా ఉంటుంది ఆవిడ కూడా, సో చాలా పాడైపోయింది. ఆమెకు వెళ్ళి సువార్త చెప్పేశాను, నాకైతే తెలియదు డాక్టర్స్ చచ్చిపోద్దని చెప్పలేదు కానీ నేను డ్రైవర్ రక్షించేస్తాడని సువార్త చెప్పాను. డాక్టర్స్ ఏం చెప్పారంటే చచ్చిపోద్దని చెప్పారు. ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది, భయం పట్టుకుంటుంది అవునా కదా, భయం పట్టుకుంటుంది లేదా, బతికించేస్తాడని చెప్పాను సువార్త, అంటే బతికించేస్తాడని చెప్పలేదు కానీ నువ్వు దేవుడు నమ్ముకోమ్మా అని చెప్పాను, దేవుడు హీలింగ్ ఇస్తాడని. ఒక ఇప్పుడు వెళ్ళాం అమ్మాయి దగ్గరికి, మనం అందరం వెళ్దాం, బ్రతికేస్తుందని ప్రార్థన చేద్దాం. బ్రతికేస్తుందా? బ్రతికేస్తుంది అంటారా? మనం ఏం చేయాలి? ఇక్కడ ఏమన్నాడు? ఊరిక నువ్వు చేయవలసిన పనే చెయ్యి. ఏం చేయమన్నాడు దేవుడు? నువ్వు వెళ్ళి నా గురించి చెప్పు, నేను ఏం చేయగలనో చెప్పు, నేను ఏమేం చేస్తానో చెప్పు, నేను ఎలాగైనా చేయగలనని చెప్పు. ఇప్పుడు మన రిజల్ట్ ఏంటి? ప్రభువా, నువ్వు బతికించేసి ఇక్కడ నించోబెట్టి సాక్షిగా నిలబెట్టి అనేక ఆత్మలు రక్షించే మన ఆలోచన అదే కదా, అవునా కదా? దేవుడికి ఎవరికైనా ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నారా? కానీ మన ఆలోచన మొదట స్టార్ట్ అయిపోయింది, ప్రభువా నువ్వు ఎలాగైనా రక్షించి అమ్మాయిని సాక్షిగా ఉంచని అనేసి మనం అనుకుంటా. నేను అలాగే అనుకుని నేను వస్తున్నావు, ప్రభు ఒక మాట అన్నాడు, నువ్వు చేయవలసింది ఏంటి, నా గురించి చెప్పావా లేదా అని చెప్పాను. చేయగలనని చెప్పావా లేదా? చేయగలనని చెప్పు. ఏదైనా చేయగలనని చెప్పావా? చెప్పాను ప్రభు అని. నేను ఒక అద్భుతం చేస్తాను అన్నాడు. చెప్పండి, ఇప్పుడు అద్భుతం అంటే ఏంటి? దేవుడు అద్భుతం చేస్తాను అన్నాడు. నాతో చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. ఏంటది? క్యాన్సరు. కానీ అదంతా అపోహ. దేవుడు అన్నాడు తెలుసా, నేను ఆ అమ్మాయిని రక్షించుకుంటాను అన్నాడు. చెప్పండి, నీకు రక్షణ ముఖ్యమా, నీ ప్రాబ్లం సాల్వ్ అవడం ముఖ్యమా, నువ్వు పరలోకానికి వెళ్ళడం ముఖ్యమా, నువ్వు అందమైన బంగ్లాలో నివసించడం ముఖ్యమా? ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థన అంతా అమ్మాయిని రక్షించాలని చేస్తున్నావా సచిపోవని చేస్తున్నావా? మన ప్రార్థన కరెక్టే, రక్షించాలని చేస్తున్నావు, కానీ దేవుడు రక్షించాడో లేదా? బ్రతుకుతేనే అమ్మాయి రక్షించబడిందని మనం అనుకుంటున్నాం, కానీ నేనే నాకు దేవుడు అని చెప్పాడు సార్, ఆమె పరలోకంలో ఉంటుందని చెప్పాడు, ఆమె దేవుని విశ్వసించడానికే బెడ్ మీద ఉంది అన్నాడు, ఆమె పూర్తిగా తన హృదయంలో అంగీకరించడానికి ఆ బెడ్ మీద ఉంది. ఈ రోజు నువ్వు 100 సంవత్సరాల బతు నువ్వు వస్తావో రావో తెలియదు, కానీ ఆమె ఈ రోజు నేను నమ్ముతానంటే మటుకు ఈ రోజు పరలోకానికి వెళ్ళిపోద్దా అన్నమాట. ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థనలకి మన దేవుడికి ఆలోచనలు ముందే చెప్పేసి నిర్ణయాలు తీసుకొని ప్రభు నువ్వు రక్షిస్తే ఆమెను సాక్షిగా ఉంచే అని మనం చెప్తున్నావు, కానీ దేవుడికి మనం ఎవరైనా ఆలోచన చెప్పగలమా? మనము చేయవలసింది ప్రార్థన, నీ సమస్యను దేవుని దగ్గర చెప్పడం, దేవుడు ఏం చేయగలడో అది నమ్మడం, ఏదైనా చేస్తాడో అని ఒక హృదయంలో స్థిరమైన నిశ్చిత కలిగి ఉండడం, అంతవరకే. కానీ అది జరిగితే బాగుండు, అలా జరిగిపోతే ఇలా ఉంటుంది అనేసి నిర్ణయాలు చెప్పడం అనేది మనం ఎప్పుడైతే స్టాప్ చేస్తామో నీ హృదయంలో ఓడిపోయానని భయం ఉండదు, గెలిచానని భయంతో వెళ్తావు. చూడండి, ఇప్పుడు గెలిచావా లేదా? మాల్తి విషయంలో నేను ఓడిపోతున్నాను అనుకున్నాను, కానీ నేనేమనుకున్నానంటే నా దేవుడు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆ అమ్మాయిని లేపాలనుకుంటే అతను చేస్తాం, చనిపోతే పరలోకం తీసుకెళ్ళన్నా. మొత్తం ఇంకోటి ఏం తెలుసు అండి, ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి ఏం వచ్చేస్తున్నారు తెలుసు అమ్మాయికి? అమ్మా దేవుణ్ణి నమ్ముకో, అమ్మా దేవుని నమ్ముకో. అన్యులు క్రైస్తవులు చెప్పట్లేదు, నిన్న మా అమ్మాళ్ళు మా అమ్మ మా పిన్నాళ్ళు వెళ్ళి యేసుక్రీస్తు నమ్ముకోమ్మా, బతికిస్తాడేమో చూద్దాం, లేదంటే అతను నమ్ముకు, ఇప్పటికైనా నమ్ముకో. ఇప్పుడు చెప్పండి, అమ్మాయికి ఎవరు బలపరుస్తున్నారు? ఒక అన్యులు వెళ్ళి బలపరుస్తున్నారు, అన్యులు వెళ్ళి అది సువార్త చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి ఏం తెలిసేసండి, మొత్తం బొట్లు తీసింది, అంటే ఏ కుంకుమ బొట్లు పెట్టుకోవట్లేదు, తాయితులు తీసింది, అన్ని తీసి బైబిల్ పక్కన పట్టుకుని క్రైస్తు యేసుక్రీస్తు గురించి ఎవరని చెప్తే చక్కగా వింటుంది. అంతే, నేను ఒకటే అడిగాను, ప్రభువా నేను ప్రార్థన చేస్తాను, నీ గురించి చెప్పాను, నువ్వేం చేయగలవో చెప్పాను, నువ్వు చేస్తే గొప్ప అద్భుతమే. రెండు అద్భుతం. అద్భుతం అంటే ఏంటి? ఒక విషయం చెప్తాను, మనకు అన్ని మనిషి చనిపోతుందని అనుకుంటున్నా, ఇక్కడ ఆమె చనిపోయింది, ఇప్పుడు పరలోకానికి వెళ్తుంది వెళ్దా? ఆమె యేసుక్రీస్తు చెప్పాం అంగీకరించింది, వెళ్తుంది వెళ్దా? వెళ్తుంది. నీకు డౌట్ ఉందా లేదా? ఇప్పుడు చెప్పినందు మాత్రమే వెళ్ళిపోతా ఉంటుందా లేదా? ఇక్కడ స్టార్ట్ అవుతుంది నీ బీట్. నిజంగా నువ్వు ఎందుకు చెప్పావు అమ్మాయికి సువార్త? రక్షణ పొందాలని చెప్పా. ఇక్కడ నీ ఆలోచన ఏంటి? చెప్పాను కానీ అవ్వలేదు, చచ్చిపోయింది, వెళ్తుంది వెళ్తావు. నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేసావు ఆ బలహీనత, ఇంకెప్పటికీ అమ్మాయి వెళ్దు. నువ్వు వేసేటప్పుడు ఇత్తనమే సరైన ఆలోచనతో వేయలే, నువ్వు వేసే విత్తనమే నీ హృదయంలో ఆలోచన సరైనది కాదు. ఇంక నువ్వు అమ్మకి వెళ్ళి ఏం సువార్త చేస్తావు? ఆమె గురించి ఏం ప్రార్థన చేస్తాం మనం? ఏమి చేయలేం. సో నువ్వు చేయవలసింది ఏంటంటే, ఒక పాపి మారు మనసు పొందుకుంటూ దేవుడు పరలోకంలో ఆనందించాడు, కానీ బతికించేసి ప్రభువా గాడ్ నేను చనిపోయిన స్థితిలో లాజర్ బతికి వచ్చిస్తాను చూసావా అని చెప్తే దేవుడు పరలోకంలో దూతలని సంతోషించలేదే. ఒక మారు మనసు పొందుకున్నప్పుడు దేవుడు సంతోషించాడు. కాబట్టి ఇక్కడ నుంచి మనం అలాంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేయగలరో చెప్పండి, ఆలోచన మనం చెప్పదు దేవునికి. అతను ఏం చేయాలనుకుంటున్నాడో అతను ఆ నిర్ణయానికి మనం వదిలేద్దాం. చూడండి ఒకసారి కీర్తనలో కీర్తనలు వద్దు కానీ మన యెహోషపాతు గురించి చెప్తాం. యెహోషపాతు తను ఏం చేశాడు, ఫైనల్ క్రానికల్స్కి వచ్చేస్తున్నాను ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి. తను ఏం చేశాడు, పరిస్థితి యుద్ధం రాబోతుంది, దేవుడి దగ్గర మనసును నిలిపి తను ఏం చేశాడు, ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండిన తర్వాత ఏం జరిగింది అక్కడ ఒకసారి చూడండి, 20:23 ఒకరినొకరును ఏం చేసుకున్నారు, ఒకరినొకరిని ఏం చేసుకున్నారు, మీరు అది చూస్తారు ఏ శత్రువేత ఉన్నాడో, ఏ శత్రువేత నీతో ఎగతాలు చేసుకుంటున్నాడో, ఏ శత్రువు నీ గురించి ఏమేమి చేసుకుంటున్నారో వాళ్ళు వారు కొట్టుకొని చేస్తారు. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా, ఉపవాసమే. ఊరుకు నాలుగు గోడల మధ్యలోకి వెళ్ళి నీ సమస్య దేవునితో చెప్పడమే. అలా నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడేమో తెలుసా, నువ్వేం అర్థం చేయవు. నీ పక్షాన్ని అర్థం చేసేవాడు ఎవడు, దేవుడు చేసుకొస్తే వస్తావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని నా భర్తకి ఎవరైనా సువార్ చెప్పండి ప్రభు, నా భర్తను మార్చండి నువ్వు ప్రార్థన చేసావు అనుకో, నీ ప్రార్థన విని ఎవరినో ఒకరిని తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు, ఆ వ్యక్తి గురించి చెప్తాడనమాట. సో ఎప్పుడైతే నువ్వు నాలుగు గోడల మధ్య నువ్వు దేవునితో చెప్తావో, నువ్వు చక్కగా కూర్చొని దేవునితో మాట్లాడతావు, కానీ అక్కడ దేవుడు ఏం చేస్తాడు, నీ ఏదైతే సమస్య ఉందో, ఏదైతే శోధనగా అనుభవిస్తున్నావో, ఏదైతే కష్టం అనుకుంటున్నావో, దాని దగ్గర నుంచి యుద్ధం చేసుకుని నీ దగ్గర తీసుకొస్తాడు. అతను యుద్ధం చేసి అక్కడ అందరిని చంపి ఏం జరిగిందట అక్కడ 24:25 ఓకే, ఇక్కడ ఏం జరిగింది, శత్రువు దగ్గర పడి ఉన్న ప్రతిదీ వాళ్ళకి మూడు రోజులు పట్టిందట. ఇప్పుడు లాస్ట్ గా ఒక విషయం చెప్తాను, శత్రువు అంటే ఎవరండి. కానీ మనం శత్రువు అంటే మనిషిని చూస్తాం, శత్రువు అంటే నడిపించే నాయకుడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాకిస్తాన్ మనకు శత్రువు ఎలాగైంది, భారతదేశానికి శత్రు దేశం ఏదంటే పాకిస్తాన్ అని. అసలు పాకిస్తాన్ మనుషులందరూ మన శత్రువులా కాదు, ఒక అధికారులు వాళ్ళు మన అధికారులు ఏం చేస్తారు, మనకు పిచ్చిరేజర్ చేస్తారు పాకిస్తాన్ మనకి శత్రువు అని. అక్కడ పాకిస్తాన్లో ఏం చేస్తారు, భారతీయులందరూ శత్రువులు. అంటే మనుషులు ఎవరు శత్రువులు కాదు, ఒక నడిపించే నాయకుడు అధికారి యొక్క ఆలోచన ఉంచుసావా, ఆ ఆలోచన శత్రువు. ఇప్పుడు వెళ్ళండి, శత్రువు దగ్గరికి వెళ్ళి మొత్తం ధనాలన్నీ నువ్వు తీసుకోవడం అంటే అర్థం ఏంటి. ఇప్పుడు వెళ్ళి మన ఏ శత్రువు, మన శత్రువు వెళ్ళి ఉందనుకోండి, ఆడి ఇంట్లో వెళ్ళి మనం తీసుకొని పోలీసులు తీసుకుని జైలు పెట్టేస్తారు, మన కాని వస్తూ మనం తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ శత్రువు దగ్గర నుంచి విలువెందు నువ్వు ఎలా తీసుకోవడం, తీసుకోవడం అంటే ఏంటో తెలుసండి, నువ్వు నిజంగా ఉపవసించి ప్రార్థన చేస్తే శత్రువుని ఎలా పొందుకుంటావు తెలుసా, ఆ శత్రు మారు మనసు పొందుకుంటాడు, ఆ శత్రు దేవుని సంఘంలోకి వస్తాడు. అంటే విలువైనది ఏంటంటే ఏంటో తెలుసు, శత్రువు దగ్గర ఏంటండి, శత్రువు దగ్గర విలువైనది ఆత్మ. దేవుని పక్షంగా ఆలోచించండి, శత్రువులు ఏముంది, దేవుని ఆత్మ ఉంది, ఇంకోటి ఏం లేదే, ఆ ఆత్మ నువ్వేం చేస్తావు, రక్షించుకుంటావు. అక్కడ బైబిల్లో ఆ విషయాన్ని దేవుడు పెట్టాడు. శత్రువు అనేసరికి ఇంకేటో ఆ శత్రువు అనేసి గంతులేకండి, ఆది కాదు దేవుడు అక్కడ ఆ మాట అనట్లేదు. అంటే శత్రువును కూడా ఒక మనసు దేవుని ఆత్మ ఇచ్చాడు, ఆ ఆత్మను నువ్వు సంపాదించుకున్న అర్హత నీకు ఇచ్చాడు, ఒక ఫాస్టింగ్ చేయడం వల్ల, ఉపవసించి ప్రార్థన చేయడం వల్ల. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో నీ జీవితంలో ఓటం అనే ఆలోచన ఉండదు. నువ్వు తవ్వుకుంటున్నప్పుడు నీ కొన్ని ఓటములు వస్తాయి అనుకుంటున్నావు కానీ రాళ్లే బయటకు వస్తాయి. ఆ రాళ్లే ఒకరోజు నువ్వు కట్టుకుంటే క్రీస్తు అనే బండ మీద కొట్టుకుంటావు. చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను, యెషయా గ్రంథము 30:15 ఆగండి. ఈరోజే దేవుడు మీతో ఒక మాట అంటున్నాడు, ఏం చెప్తున్నాడు అక్కడ, మీరు ఊరుకుండి, మీరు మరలా వచ్చి ఊరుకుండడం వల్ల, ఊరుకుంటావా నీ ఆలోచన చేస్తావా, ఊరుకుంటావా నీకు కావాల్సినతో మాట్లాడతావా, ఊరుకుంటావా నీకు నువ్వుగా ఏదైనా తెచ్చేసుకుంటావా. ఊరుకోవడం అంటే ఏంటి, ఇంకేం చేయకూడదు, నువ్వేం చేయడానికి ఏం లేదు, చేస్తే నీ ప్రభుతో మాట్లాడాలి, చేస్తే నీ ప్రభు ఏం చెప్పాడు, ఇక నాలుగు గోడల మధ్యలోకి వెళ్ళి నేను ఉపవాసించినప్పుడు ఇక అక్కడ ఎలాగైతే శత్రువులు ఎలాగైతే జయించాడో ఉపవాసం ద్వారా ఏదైనా సాధించేది బైబుల్ చెప్తుంది కాబట్టి ఆ బైబుల్ నియమం ప్రకారంగా నేను సాధించవచ్చు. అంటే ఏంటంటే పెళ్లిల గురించి ఉద్యోగాల గురించి కాదండి, మళ్ళీ అలా వెళ్ళిపోగలరు. సాధించడం అంటే ఆత్మపక్షంగా నీ కఠినంగా ఉన్న సమస్యల గురించి ఒక మార్గాన్ని వెతుక్కోవడానికి, నీ కఠినంగా మానసికంగా వేదన కలిగినప్పుడు నీకు సమాధానం దొరకడానికి గురించి ఉపవాసం అనేది ఉంటే దేవుడు ఏం చేస్తాడు అప్పుడు నీకు ఓటం అనే ఆలోచన నుంచి తీసి విజయం అనే ఆలోచన నీకు ఉంటుంది. ఎప్పుడైతే మనం క్రీస్తు పక్షంగా చూడండి, నష్టం కూడా ఏముంది, మీరు ఊరుకుండి నమ్ముట వలనే మీకు బలముక. ఊరుకుంటారా? ఊరుకోగానే బోల్డ్ ప్రశ్నలు వేస్తాం, అసలు అలా ఎలా జరుగుతుందండి, అవదేమోనండి. ఇలాంటి ప్రశ్నలు డైరెక్ట్ గా మన అడగగానే మన రోజులోంచి మటుకు తవ్వుతుంటే బోల్డ్ వచ్చేస్తుంది, చెత్త చెత్త అని అంటే పిండ్రాళ్ళు అంటారు కదా అలాంటి వస్తాయి. అలాంటి పిండ్రాళ్ళని బయటపడేసి మీరు ఊరుకునే, దేవుడు చెప్పాడు కదా నేను ఊరుకుండడం వల్ల రక్షణ వస్తుందట, నేను ఊరుకొని నమ్మటం వల్ల బలాన్ని నేను పొందుకుంటాను. ఇప్పుడు చెప్పండి మన అందరూ ఓడిపోయామా? మనందరూ క్రీస్తుపక్షంగా విజయం పొందుకుని ఉన్నాం. నువ్వు తవ్వుకున్నప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది, దేవుని చిత్తం అయితే ఆ విషయాలను మనం మాట్లాడుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం.